భగవద్గీత యథాతథము 5వ అధ్యాయం శ్లోకం సంఖ్య 29. భోక్తారం
భోక్తారం
యజ్ఞ
యజ్ఞ
తపసాం
తపసాం
సర్వలోకా
సర్వలోకా
మహేశ్వరం
మహేశ్వరం
సుహృదం
సుహృదం
సర్వభూతానాం
సర్వభూతానాం
జ్ఞాత్వా
జ్ఞాత్వా
మాం
మాం
శాంతిం
శాంతి
ఉచ్యతి
ఉచ్యతి.
భోక్తారం యజ్ఞ తపసాం
భోక్తారం యజ్ఞ తపసాం
సర్వలోక మహేశ్వరం
సర్వలోక మహేశ్వరం
సుహృదం సర్వభూతానాం
సుహృదం సర్వభూతానాం
జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి
జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి.
భోక్తారం యజ్ఞ తపసాం
భోక్తారం యజ్ఞ తపసాం
సర్వలోక మహేశ్వరం
సర్వలోక మహేశ్వరం
సుహృదం సర్వభూతానాం
సుహృదం సర్వభూతానాం
జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి
జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి.
భోక్తారం యజ్ఞ తపసాం
భోక్తారం యజ్ఞ తపసాం
సర్వలోక మహేశ్వరం
సర్వలోక మహేశ్వరం
సుహృదం
సర్వభూతానాం
జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి
జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి.
భోక్తారం
భోక్తారం
భోక్త
భోక్త
యజ్ఞ యజ్ఞములకు తపసాం తపములకు నియములకు నియమములకు సర్వలోకముల యొక్క మరియు అందుండు దేవతల యొక్క మహేశ్వరం పరమ ప్రభువు సుహృదం సుహృత్తు సర్వభూతానాం సర్వజీవులకు జ్ఞాత్వా అని తెలుసుకుని మాం నన్ను శ్రీకృష్ణుని శాంతిం భౌతిక క్లేశముల నుండి విడుదలను కృచ్యతి పొందును. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: నా సంపూర్ణ భావన యందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు తపస్సులకు చరమ భోక్తగను, సకల లోకములకు దేవతలకు ప్రభువుగను, సకల జీవులకు లాభమును గూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకుని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. భాష్యం: మాయాశక్తి బంధములోనున్న బద్ధ జీవులు భౌతిక జగమునందు శాంతిని పొందుటకై ఆరాటపడుచుందురు, కాని శాంతి సూత్రమును మాత్రము వారెరుగరు. అదే భగవద్గీత యందు ఇచట వివరింపబడినది. ఆ ఘనమైన శాంతి సూత్రము ఈ విధముగా తెలుపబడినది: సమస్త మానవ కర్మలకు శ్రీకృష్ణ భగవానుడే దివ్య భోక్త, అతడే సర్వలోకములకు మరియు అందున్న దేవతలకు ప్రభువు కనుక జనులు అతని దివ్య సేవకే సమస్తమును అర్పించవలసి ఉన్నది. అతని కనను ఘనుడైన వాడు వేరొక్కడు లేడు. బ్రహ్మ రుద్రాదుల వంటి దేవతల కన్నను అతడు ఘనమైనవాడు, కనుకనే అతడు తమ్ ఈశ్వరాణాం పరమం మహేశ్వరం అని వేదములందు వర్ణింపబడినాడు. శ్వేతశ్వేతరోపనిషత్తు 6వ అధ్యాయం 7వ శ్లోకం: మాయా కారణముననే జీవులు తమను ప్రభువులుగా తలుచుచున్నను వాస్తవమునకు వారు దేవదేవుని మాయకు అధీనులైనట్టి వారే. శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతికి ప్రభువు కాగా కఠినమగు ప్రకృతి నియమములచే నియమింపబడు వారు బద్ధజీవులు. ఈ నగ్న సత్యమును అవగతము చేసుకొనినంత వరకు వ్యక్తిగతముగా గాని సామూహికముగా గాని విశ్వశాంతిని సాధించే అవకాశమే లేదు. దేవదేవుడైన శ్రీకృష్ణుడే సర్వులకు ప్రభువు మరియు దేవతలతో సహా సర్వజీవులు అతనికి లోబడి ఉండువారు అనుటయే కృష్ణ భక్తి భావనము. అట్టి సంపూర్ణ కృష్ణ భక్తి భావన యందే మనుజుడు పూర్ణ శాంతిని పొందగలడు. సాధారణంగా కర్మయోగమని తెలియబడు కృష్ణ భక్తి రసభావనకు ఈ పంచమాధ్యాయము ప్రయోగాత్మక వివరణమై ఉన్నది. కర్మయోగము ఏ విధముగా ముక్తిని గూర్చగలదనేడు మనోకల్పిత ప్రశ్నకు ఇచ్చట సమాధానము ఒసగబడినది. కృష్ణ భక్తి భావనలో కర్మ చేయుటనగా శ్రీకృష్ణుడే సర్వమునకు ప్రభు అనేది సంపూర్ణ జ్ఞానముతో కర్మ చేయుటని భావము. అట్టి కర్మ ఆధ్యాత్మిక జ్ఞానము కన్నను అన్యమైనది కాదు. కృష్ణ భక్తి భావన యందు లగ్నమగుట భక్తి యోగము కాగా జ్ఞానయోగము అట్టి భక్తి యోగమునకు చేరు మార్గము వంటిది. పరతత్వముతో గల సంబంధ జ్ఞానముతో కర్మ చేయుట కృష్ణ భక్తి రసభావనము కాగా శ్రీకృష్ణుని యొక్క సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉండుటయే కృష్ణ భక్తి భావన యందరి సమగ్ర స్థితి అయి ఉన్నది. వాస్తవమునకు అంశగా జీవుడు శ్రీకృష్ణునికి నిత్యదాసుడు, కాని మాయపై ఆధిపత్యము వహింపవలనను కోరికచే అతడు మాయా సంపర్కమునకు వచ్చును. ఆ సంపర్కమే అతనిని పలు దుఃఖములకు కారణమై ఉన్నది. అతడు భౌతికత్వముతో సంపర్కము కలిగి ఉన్నంత వరకు భౌతిక అవసరముల దృష్ట్యానే కర్మనునరింపవలసి వచ్చును. కృష్ణ భక్తి రసభావనమన్నది అభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక స్థితిని జగమునందు జాగృతము చేయునదైనందున మనుజుడట్లు భౌతికత్వమునందునను క్రమముగా అది అతనిని ఆధ్యాత్మికతకు కొనిరాగలదు. ఆధ్యాత్మిక జీవనమున అతడు ఎంత అధికముగా పురోభివృద్ధిని పొందునో అంత అధికముగా భౌతిక బంధముల నుండి విడివడగలడు. శ్రీకృష్ణ భగవానుడు ఎవరి ఎడనో పక్షపాతమును కలిగి ఉండడు గనుక మనుజుని ఆధ్యాత్మిక పురోభివృద్ధి కృష్ణ భక్తి భావనలో అతని విద్యుక్త ధర్మ నిర్వహణం పైననే ఆధారపడి ఉండును. అట్టి కృష్ణ భక్తి రసభావిత కర్మ ఇంద్రియములను నిగ్రహించుట ఎందును మరియు కామక్రోధముల వేగమును నిగ్రహించుట ఎందును తోడ్పడును. ఈ విధముగా ఇంద్రియముల పలు వేగములను నియమించి కృష్ణ భక్తి భావన యందు స్థిరుడై నిలచినవాడు బ్రహ్మ నిర్వాణమును ఆధ్యాత్మిక స్థితి యందే నిలచినవాడగును. యోగము యొక్క అంతిమ ప్రయోజనము నిర్వహింపబడుచున్నందున కృష్ణ భక్తి భావన యందు అష్టాంగ యోగము అప్రయత్నముగా నిర్వహింపబడినట్లే యగును. యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధి అను 8 అంగములు గల యోగాభ్యాసమునందు క్రమానుగతమైన ఉద్ధారమున్నను అది భక్తియుక్త సేవచే సంపూర్ణత్వమునందుటయందు ఉపోద్ఘాతము వంటిది మాత్రమే. భక్తి యోగమునందలి సంపూర్ణత్వం ఒక్కటే మనుజునకు శాంతిని కూర్చగలదు. అదియే మానవ జన్మ యొక్క పరమసిద్ధి అయి ఉన్నది. శ్రీమద్ భగవద్గీత యందలి కర్మయోగము కృష్ణ భక్తి రసభావిత కర్మ అను పంచమాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. శ్రీమతే భక్తి వేదాంత స్వామి సరస్వతీ దేవీ గౌరవాన్ని విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ శ్లోకం కంటే ముందల శ్లోకం మనం చెప్పుకోలేదు క్రితం వారం, దాని అర్థం ఒకసారి చూద్దాం. అది ఈ శ్లోకంలో కూడా ప్రస్తావించడం జరిగింది ప్రభుపాదుల వారు. ఏమని చెప్పారంటే, కృష్ణ భక్తి రసభావన ఉన్నట్లయితే అష్టాంగ యోగం కోసం 8 దశల్లో మనం సమాధి స్థితికి చేరుకోవాలి. సమాధి అంటే ఆత్మ, నేను ఆత్మనే అని తెలుసుకోగలిగే స్థితికి వెళ్తారనమాట వాళ్ళు ఈ అష్టాంగ యోగం ద్వారా. ఆ అష్టాంగ యోగం ఎలా సాధించాలనేది కృష్ణుడు దీనికంటే ముందలున్న 2 శ్లోకాల్లో చెప్తున్నాడు. ఇది ముఖ్యంగా గమనించాల్సింది. ఈ రోజుల్లో ధ్యానం 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 అని ఏదో శ్వాస మీదో ఇంకేదో ఇంకేదో రకరకాల మనసుని ఏదో లైట్ మీదో లేదా ఇంకా శూన్యం మీదో లగ్నం చేయమని చెప్తున్నారు. కానీ కృష్ణుడు ధ్యానం అంటే ఏమిటి అనేది దీనికంటే ఈ శ్లోకంకి ఉన్న ముందల 2 శ్లోకాల్లో వివరించారు. ఏంటది, బాహ్యేంద్రియ అర్థములన్నింటినీ త్యజించి. బాహ్యేంద్రియ అర్థములు అంటే ఇంద్రియ అర్థములు అంటే ముక్కుకి ఇంద్రియ అర్థం ఏంటి, వాసన. కళ్ళకి ఇంద్రియ అర్థం మంచి వస్తువు, అందమైన వస్తువు. చెవులకి ఇంద్రియ అర్థం మంచి సంగీతం లేదా మంచి మాటలు. ఇంద్రియ అర్థములన్నింటినీ త్యజించి అంటే ఇంక వాటిల్లో నిమగ్నం అవ్వకూడదు. త్యజించి దృష్టిని మన యొక్క అంటే మనస్సులో దృష్టిని భ్రూమధ్యమును నిలిపి. భ్రూమధ్యం అంటే కనుబొమ్మల నడుమ. ఇక్కడ ప్రాణాపాన వాయువులను నాసిక ఎందే సమములుగా చేసి. ప్రాణాపాన వాయువులని మన శరీరంలో ఉంటాయి, అవన్నీ నాసిక ఎందే ఇక్కడ ముక్కు దగ్గరే సమానంగా చేసి బుద్ధిని ఇంద్రియములను అదుపు చేయునట్టి మోక్ష వాంఛితుడు కోరిక భయము కోపముల నుండి ముక్తుడగు. ఇది చేస్తే వాళ్ళకి ఏం జరుగుతుంది, కోరిక భయము కోపం అనేవి ఉండవు. కానీ ఈ రోజుల్లో ఏదైతే ధ్యానం చేస్తున్నారో చెప్తున్నారో అవి చేసిన తర్వాత కూడా వాళ్ళ కోపము భయము కోరికలు ఏమాత్రం తగ్గడం లేదు. ఎందుకని, అది సరైనది కాదు. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఎలా చేయాలి, ఇది చేసేది. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, ప్రాణాపాన వాయువులను నాసిక ఎందే సమములు. అసలు ఆ వాయువులు అంటే ఏంటి తెలియదు, అవి ఎక్కడుంటాయో కూడా తెలియదు ఈ ధ్యానం చేసేవాళ్ళకి. ఈ రోజుల్లో మన శరీరంలో 5 రకాల వాయువులు ఉంటాయి. ఏంటి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే 5 రకాల వాయువులు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా సమానంగా చేయమంటున్నాడు. అసలు వాయువులే తెలియదు, వాటిని సమానంగా చేయడం ఇంకెలా తెలుస్తుంది జనానికి. ఇది ధ్యానం అంటే వాళ్ళకి ఏంటి ఏం కలుగుతుంది, కోరిక అనేది ఉండదు, భౌతికమైన కోరికలు ఉండవు, భయం కోపం ఇవన్నీ ఉండవు. ఏమర్థం చేసుకుంటారు, చివరికి ఈ ధ్యానంలో అట్టి స్థితిలో సదా నిలిచి ఉండు వాడు నిక్కముగా ముక్తిని పొందుతాడు, అటువంటి వాడు ముక్తిని పొందుతాడు. అంతేగాని ఏదో కొద్ది సమయం కళ్ళు పూర్తిగా మూయకూడదని చెప్తున్నారు. ఇక్కడ అర్ధ నీలిమ నేత్రాలు అంటే సగం మాత్రమే మూయాలి, అది ధ్యానంలో. కానీ వీళ్ళు ఏం చేస్తారు, పూర్తి కళ్ళు మూసేసి నిద్రపోతారు కాసేపు, కాసేపు నిద్రపోయి లేస్తే ధ్యానం అయిపోయింది, ఓ చక్కగా ధ్యానం చేశారు మీరని అందరూ పక్కన వాళ్ళు చెప్పుకుంటారు, అందరూ నేను బాగా చేశాను, నాకు బాగా ఏదేదో కనపడింది. ఏంటి వాళ్ళకి కనపడింది, కళ్ళకు అన్నారు కొంతసేపు నిద్రపోయి, కళ్ళలో ఏదో చూస్తున్నాం. నిజానికి అదేది వాళ్ళకే సాక్షాత్కారం కాదు, అది నిద్రపోయి కలగంటారు అనమాట. అది అసలు చూడండి, ధ్యానం అంటే అలా చేసే ధ్యానం. అందులో ఏమేమి ఉన్నాయి, 8 దశలేంటి, యమం నియమం. యమం అంటే ఏదైతే తినకూడదు, మాంసం తినకూడదు, ఇట్లా రకరకాల అంటే నిబంధనలు అంటే నిషేధాలు అనమాట. నియమం అంటే చేయవలసినవి, ఎప్పుడు సత్యం పలకాలి, అబద్ధం ఆడకూడదు, ఇట్లా అనేకమైనవి ఉంటాయి. ఆసనం, కూర్చునే విధానం, తర్వాత ప్రాణాయామం, శ్వాస పీల్చే విధానం, ప్రత్యాహారం, తర్వాత ఇంకా అనేక రకాల అంటే వాళ్ళ యొక్క ఆహార పద్ధతులు కూడా పూర్తిగా మార్పు ఉంటుంది అనమాట. మనలాగా ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా తినేసి ధ్యానం అనేది కుదరదు, దానికి కూడా ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. ధారణం, దేని గురించి ఆలోచన, ఎక్కడుండాలి, మనసు లగ్నం చేయడం, ధ్యానం చేయాలి, దేని మీద ధ్యానం చేయాలి, ధ్యానం దేని మీద చేయాలి తెలుసా, అందరి యొక్క హృదయంలో ఈశ్వర సర్వభూతానాం హృదయశోర్జన తిష్టతి, ప్రతి ఒక్కళ్ళ హృదయంలో భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడిపై ధ్యానం చేయాలి. అంతేగాని శూన్యం పైన లేదా ఆరెంజ్ లైటో లేదా ఇంకొకటో కాదు. అది కృష్ణుడు ఇక్కడ భగవద్గీతలో చెప్తున్నాడు, ఆ విధంగా ధ్యానం చేయాలి. అప్పుడు వచ్చేది సమాధి. వాటన్నిటి వల్ల ఏంటి, అష్టాంగ యోగ సిద్ధి, కొన్ని సిద్ధులు వస్తాయి ఇది చేయడం వల్ల. కానీ ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నారు ప్రభుపాదుల వారు, ఏమంటున్నారంటే ఇది కేవలం ఉపోద్ఘాతం లాంటిది. ఈ అష్టాంగ యోగ సిద్ధి అనేది భక్తిలో ఉపోద్ఘాతం లాంటిది. ఉపోద్ఘాతం అంటే తెలుసు కదా మనకేంటి, మొట్టమొదట ఏదైనా ఒక పుస్తకంలో మొట్టమొదటి ఉండేది దాని గురించి చెప్పేది. అలాగనే ఇవి ఏవి, యమ నియమ ఇవన్నీ భక్తిలో మొట్టమొదటి అందరూ చేస్తారు. ఏమిటది యమ నియమ ఇవన్నీ, మనకు కూడా నిషేధాలు ఉన్నాయి కదా, మనకు కూడా ఆచరణీయమైనవి ఉన్నాయి. యమ అంటే నిషేధాలు. ఏమిటి నిషేధాలు, మద్యం సేవించరాదు, మాంసం తీసుకోరాదు, మాంసం భక్షించరాదు, జూదం ఆడరాదు, వ్యభిచరించరాదు, మనకి ఉన్నాయి. యమ నియమాలు ఏంటి, ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవాలి, బ్రహ్మముహూర్తంలో జపం చేయడం మంచిది, ప్రతిరోజు కనీసం 16 జపించాలి, తర్వాత ప్రసాదం తీసుకోవాలి. ఇలాగా ఇవన్నీ కూడా సహజంగానే భక్తిలో మొట్టమొదటే వచ్చేస్తాయి. నిజానికి భక్తి దాంతోనే మొదలైంది, నిజమైన భక్తి అనేది. మనం సాధారణంగా అందరికీ చెప్తాం జపం చేయండి అని, మీకు ఎన్ని అలవాట్లు ఉన్నా ఏమున్నా కానీ పర్లేదు జపం చేయండి అని. కానీ నిజంగా భక్తిలో పురోగతి అనేది ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడైతే ఈ నియమ నిబంధనలు పాటించడం మొదలు పెడతామో అప్పుడు భక్తిలో పురోగతి అనేది మొదలవుతుంది. మరి అప్పటి వరకు మనం చేసేది ఏంటంటే, మరి మాకు పురోగతి లేదా మేమేం చేస్తున్నాం అంటే, నిజమైన భక్తిని చేయడానికి ఏదైతే సుకృతి అంటే పుణ్యం అనమాట, భక్తియుక్త పుణ్యం ఇది, అది మనం పొందుతున్నాం. మొట్టమొదటి చేసేదంతా కూడా అదనమాట. అది చేయగా 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 కొన్ని రోజులకి మనలో ఆ తీవ్రమైన ఏంటి నిష్కపటమైన కోరిక మొదలైంది. ఏంటి, నేను ఎలా అయినా భక్తియుక్త సాధన చేయాలి, కృష్ణ ప్రేమను పొందాలని, అదనమాట. కానీ నిజంగా ఎప్పుడు మొదలవుతుంది నిజమైన పురోగతి, ఎప్పుడైతే నియమ నిబంధనలు పాటిస్తామో అప్పుడు మొదలవుతుంది. కాబట్టి ఇది భక్తియుక్త సేవలో ఉపోద్ఘాతం అని చెప్తున్నారు ఈ అష్టాంగ యోగాన్ని. సరే, ఇక ఈ శ్లోకానికి వస్తే 29 శ్లోకం చాలా ముఖ్యమైనది, ఇది చాలా చాలా ముఖ్యమైనది. నిజానికి ఒక్క శ్లోకం అర్థం చేసుకుంటే పూర్తిగా కృష్ణ చైతన్యాన్ని అర్థం చేసుకున్నట్లే. ఎందుకని, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, నా సంపూర్ణ భావన ఎందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు, ఒకటి యజ్ఞం, తపస్సులకు చరమభోక్త అంటే అంతిమ భోక్త, భోక్త అంటే అనుభవించేవాడని, భోక్త అంటే అనుభవించేవాడు అంటే ఈ తపస్సుని మనం చేసే యజ్ఞాల యొక్క ఏదైతే ఉందో ఫలం కానీ దాంట్లో ఆ పద్ధతిని కానీ ఇవన్నిటిని అనుభవించేది ఎవరు, కృష్ణుడు. ప్రతి ఒక్కటి మన జీవితంలో మనం చూసే ప్రతి వస్తువు కూడాను, ఉదాహరణకి కొంతమంది పూలు తెచ్చిస్తున్నారు భగవంతుడు, అంటే పూలు ఎవరు అనుభవించడం కోసం ఉన్నాయి? కృష్ణుడు అనుభవించడం కోసం ఉన్నాయి. కానీ మనం ప్రతి పువ్వుని కృష్ణుడికి ఇచ్చిన తర్వాతే మనం తీసుకుంటున్నావా లేదా నేరుగా మనం తీసుకుంటున్నావా చెప్పండి? నేరుగా తీసుకుంటున్నాం కదా. అంటే అక్కడ ఏం చేస్తున్నాం? దొంగతనం చేస్తున్నాం అంతే కదా. ఎందుకని? ఇవన్నీ కూడా కృష్ణుడు అని గుర్తించకుండా మనమే వాడేసుకుంటున్నాం అన్నిటిని. అంటే పువ్వు ఒక ఉదాహరణ, అలాగా సృష్టిలో అనేకమైనవి ఉన్నాయి. పువ్వు సంపద, ధనం ఉంది, అది కృష్ణుడి కోసం వాడుతున్నాం, మన ఆనందం కోసం వాడుతున్నాం, మన ఆనందం కోసం. అందుకని ఏం జరుగుతుంది? ఇంకా ఇక్కడ చూడొచ్చు, సకల లోకములకు సుహృదం సర్వభూత సర్వలోక మహేశ్వరం. సకల లోకములకు దేవతలకు ప్రభువు. సకల లోకాలు అంటే అనేకమైన లోకాలు ఉన్నాయి మనకి ఈ విశ్వంలో. 14 లోకాలు ఉన్నాయి. ఏంటి? ఊర్ధలోకాలు ఉన్నాయి, స్వర్గం, జనలోక, తపోలోక, మహర్లోక, సత్యలోక, ఇలాగ పైన కింద అతల, వితల, రసాతల, మహీతల, పాతాళ, ఇట్లా వీటన్నిటికి కూడా నాదుడు సర్వలోక మహేశ్వరం అన్నాడు. ఇది ఈ విశ్వంలో ఉన్న అన్నిటికీ కృష్ణుడే నాదుడు. ఇది ఇలాంటి విశ్వాలు అనేకమైనవి ఉన్నాయి మనం అక్కడ చూడొచ్చు. దాంట్లో అనేక విశ్వాలు, ఒక్కొక్క బ్రహ్మాండం ఎన్ని బ్రహ్మాండాలు వస్తున్నాయి చూడండి మహావిష్ణువు నుంచి. ఆ బ్రహ్మాండాలు అన్నిటికి కూడా ఎక్కడి నుంచి మూలం ఏంటి? అన్నిటికీ మూలం విష్ణుమూర్తే, కృష్ణుడే మూలం. కాబట్టి సర్వలోక మహేశ్వరం, ఈ విశ్వంలో ఉన్న వాటికి, అనేక విశ్వాలకి. ఇంకా అంతేకాదండి, ఇంకేంటి? ఇవి భౌతికమైన ప్రపంచంలో ఉన్నాయి. మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో అనేక వైకుంఠ లోకాలు ఉన్నాయి, మరి వాటి సంగతి ఏంటి? వాటికి కూడా నాదుడు కృష్ణుడే. అంటే అన్నిటికి కూడా నాదుడు, సృష్టి మొత్తానికి కూడా మూలం కృష్ణుడే. అంటే సృష్టి అంతా ముందు ఎవరి కోసం? కృష్ణుడి కోసమే. ఆయన సృష్టించింది, మరి ఎవరి ఆనందం కోసం ఉంటుంది? మనం ఒక వస్తువుని సృష్టించామనుకోండి, మనం తయారు చేసాం అంటే ఎందుకు తయారు చేస్తాం దాన్ని? మన ఆనందం కోసం ఏదైనా ఒక వస్తువుని తయారు చేసుకుంటాం. ఉదాహరణకి మన ఫ్యాను, ఏసీ, ఇట్లా అనేకమైనవి తయారు చేస్తున్నాం మనం. ఎందుకోసం? మనం ఆనందంగా ఉండడం కోసమే. లేదా ట్రైను, లేదా విమానం, ఇవన్నీ ఎందుకున్నాయి? మన సదుపాయం కోసం. మరి కృష్ణుడు ఎంత సృష్టి ఎందుకు చేశాడు? మన ఆనందం కోసమా? కృష్ణుని ఆనందం కోసమా? ఎవరి ఆనందం కోసం? కృష్ణుడి ఆనందం కోసం. కానీ మనం ఏం చేస్తున్నాం? మన ఆనందం కోసం ఉపయోగించుకుంటున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అప్పుడు? సకల జీవులకు ఇంకా ఏంటి? కృష్ణుడు సుహృదం అంటే ప్రతి ఒక్కళ్ళ హృదయంలో కూడా. అంటే ప్రసుహృదం అంటే ఇక్కడ అర్థం ఏంటి? ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉండడమే కాకుండా ప్రతి ఒక్కళ్ళ యొక్క మేలు కోరేవాడు, సర్వజీవులకు లాభమును కూర్చువాడు, మరియు శ్రేయభిలాషి అని తెలుసుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళు భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందుతారు. ఇది కానీ తెలుసుకోకుండా మనం చేస్తున్నాం కాబట్టి ఏం జరుగుతుంది? మనకి భౌతిక దుఃఖాలు. ఇది తెలుసుకున్నవాడు ఏమవుతున్నాడు? భౌతిక దుఃఖాల నుండి విడివడి పరమశాంతిని పొందుతున్నాడు. ఇది తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నవాడు ఏమవుతాడు? భౌతిక దుఃఖాలను అనుభవిస్తూ ఎటువంటి శాంతి అనేది ఉండదు. ఇది ఈ శ్లోకం అర్థం స్థూలంగా చూస్తే. అంతేగాని ఇది శాంతికి సూత్రం. ఇది ఏంటి శాంతికి సూత్రం? సూత్రం ఏంటి? అన్నింటికీ కూడా భోక్త, అన్నింటినీ కూడా అనుభవించవలసిన వాడు కృష్ణుడొక్కడే, ఇంకెవరూ కాదు. కానీ మనం కామం అంటే కోరికల వలన కామైస్తే కృతజ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత. మనలో భౌతికమైన కోరికలు అనేకమైనవి, అంటే ధనం కోసం, సంపద కోసం, అందమైన స్త్రీల కోసం, బంధువుల కోసం, మనం పేరు ప్రఖ్యాతుల కోసం, మనం ఇంకా అనేకమైన వాటి కోసం ఏం చేస్తున్నాం? కామైస్తే కృతజ్ఞాన ప్రపద్యంతే అంటే శరణాగతి పొందుతున్నాం. ఎవరికి? అన్యదేవత. ఎవరికి? అన్యదేవతలకు. అన్యదేవత అంటే ఎవరు? కృష్ణుడు తప్ప మిగతా వాళ్ళు అందరూ, కృష్ణుడు లేదా విష్ణుతత్వం తప్ప మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సృష్టిని నడుపుతున్న వాళ్ళు 14 లోకాల్లో, వాళ్ళందరూ కూడా అన్యదేవతలు. ఎవరు? బ్రహ్మ, ఇంద్ర, వరుణ, చంద్ర, శివ, వీళ్ళందరూ కూడా బ్రహ్మోభిజాయతే రుద్రోభిజాయతే, వీళ్ళందరూ బ్రహ్మ రుద్ర ఇంద్ర అందరూ ఎవరి నుంచి వస్తున్నారు? విష్ణుమూర్తి నుంచి, నారాయణ నుంచి. నారాయణే వాళ్ళందరికీ మూలం. కానీ మనం ఏం చేస్తున్నాం? నారాయణ్ణి పక్కన పెట్టేసి మన కోరికలు తీర్చుకోవడం కోసం ఇంద్రుణ్ణి లేదా చంద్రుణ్ణి లేదా శని వ్రతమను నవగ్రహ వ్రతమను ఇవన్నీ చేస్తున్నాం. అవన్నీ చేయడం వలన శాంతి వస్తుందా? తాత్కాలిక ఉపశమనం వస్తుంది. అసలు ఏది లేదని కాదు, ఉంది. కానీ దానివల్ల వచ్చే ప్రయోజనం చాలా తాత్కాలికం. ఈ జన్మలోనే మీరు ఏదైనా వ్రతాలు అటువంటి అన్య దేవతలకు చేసినట్లయితే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బాగుంటారు, తర్వాత మళ్ళీ కష్టాలు మొదలవుతాయి. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ చేస్తారు. సరే, ఈ జన్మ అయిపోయింది, తర్వాత జన్మలో అప్పుడు మనం మనిషే కాదనుకోండి, అప్పుడు ఇంకేం చేస్తాం? కాబట్టి మనిషి జన్మని ఉపయోగించుకోవాలి. దేనికోసం? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం కోసం. మనం ఇలా చెప్తే ఏమంటారంటే, మీరు అనేకమైన చెప్తారులేండి, మేము చక్కగా వ్రతం చేసుకుంటున్నాం, చూసారా పక్కింటి వాళ్ళకి ఎంత ధనం వచ్చిందో, మంచిగా ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ ఇంట్లో అమ్మాయికి పెళ్ళైపోయింది, మాకు అవుతుంది చాలు ఈ జన్మకి, ఇదే చాలు అంటారు. కానీ తర్వాత ఈ జన్మ అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఈ ఆత్మ ఏ దేహం తీసుకోవాలి, ఎలా ఉంటుంది, గతి ఏంటి, అది ఆలోచించామన్నమాట. కానీ తెలివైన వాడు అది ఆలోచిస్తాడు, తర్వాత ఏంటి, ఏం జరుగుతుంది, మనం ఎక్కడికి వెళ్తాం. కాబట్టి శాంతి నిజానికి మనం అందరం దేన్ని కోరుకుంటుంటాం? ప్రతిరోజు అనేక పనులు మనం ఎందుకు చేస్తున్నాం? ఒకదాన్ని ఆశించి. దేన్ని? ఆనందం ఆశించి కదా. ఆనందం రావాలంటే మొట్టమొదటి శాంతి అనేది లేనిది ఆనందం అనేది అసలు మర్చిపోవచ్చు మనం. మొట్టమొదటి మనశ్శాంతి లేనిది ఆనందం ఎలా వస్తుంది? మొట్టమొదటి శాంతి, తర్వాత ఆనందం. ఈరోజు శాంతి కోసం ప్రపంచ దేశాల్లో ఏంటి, ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేశారు కదా. కానీ ప్రతి సంవత్సరం సమావేశాల తర్వాత జెండాలు పెరుగుతూ ఉంటాయి సంఖ్య, ఐక్యరాజ్య సమితి అందరూ కలిసి ఉండాలని. కానీ మళ్ళీ జెండాలు పెరిగిపోతున్నాయి అంటే అర్థం ఏంటి? దేశాలు విడిపోతున్నాయి అని అర్థం, అంతే కదా. మొట్టమొదటి భారతదేశం ఉన్నప్పుడు పాకిస్తాన్ లేదు, కొన్ని సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ వచ్చింది, తర్వాత బంగ్లాదేశ్ వచ్చింది కదా, పూర్వం శ్రీలంక, ఇవన్నీ కూడా మొత్తం భారతవర్షం భూమి అంతా కూడా ఒకే రాజ్యంగా ఉండేది. తర్వాత పాకిస్తాను, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఫిన్లాండ్, ఇలా రోజు రోజుకి దేశాలు. ఇంకా దేశంలో మళ్ళీ రాష్ట్రాలు, ఇప్పుడు ఏంటి, ఆంధ్ర, తెలంగాణ, తర్వాత రాయలసీమ, విడిపోవడం. ఈ విధంగా శాంతి ఎలాగొస్తుంది? రాదు ఇక్కడ. అందుకే శాంతి సూత్రం ఏంటి? అందరూ కలిసి కృష్ణుణ్ణి ఆనంద పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఏది? అన్ని విధాల, కేవలం ఏదో ఉదయం లేవగానే అందరూ హరే కృష్ణ అని ఒక్కసారి జపించండి చాలు, ఇంకా మీ ఇష్టం వచ్చిన పని మీరు చేయండి అంటే కుదరదు. అన్ని విధాల మనకున్న ధనం, సంపద, మనకున్న తెలివితేటలు, మనకున్న సమయం, మనలో ఉన్న శక్తి అన్నింటినీ ఎవరికోసం ఉపయోగించాలి? కృష్ణుడి కోసం ఉపయోగించాలి. దీనిలో ఏ ఒక్కదాన్ని మన కోసం ఉపయోగించుకున్నా ఏమవుతుంది? భౌతిక దుఃఖాలు. మాముపేత్య దుఃఖంతేయ దుఃఖాలయం అశాశ్వతం. ఇదేంటి, ఇది అశాశ్వతమైంది? దుఃఖాలయం, దుఃఖంతో కూడుకున్నది. ఎప్పుడు ఈ విధంగా దీన్ని, ఈ అశాశ్వతమైన దాన్ని దుఃఖాన్ని అనుభవిస్తావు? ఎప్పుడైతే నన్ను ఉపేక్ష చేస్తావో, నన్ను మర్చిపోతావో, నేనే భోక్తాన్ని, ముఖ్యంగా కేవలం కృష్ణుడు గుర్తుంచుకోవడం కాదు, కృష్ణుడే అన్నింటినీ అనుభవించడానికి ఉన్నాడు అనేది మర్చిపోతామో, మనం గుర్తుంచుకోవచ్చు, కృష్ణుడు భగవంతుడు, నిజమే నిజమే, కానీ ఈ పళ్ళు ఇవన్నీ ఉంది నా కోసం, ఈ స్త్రీ ఉంది నా ఆనందం కోసం, ఈ పిల్లలు ఉంది నా ఆనందం కోసం, ఈ ఇళ్ళు, ఈ సంపద అంతా నా కోసం ఉంది అనుకుంటే మళ్ళీ దుఃఖమే. అందుకే నారదుల వారు భక్తి సూత్రాలు అని ఉన్నాయి, నారదుల వారు భక్తి సూత్రాలు రాశారు. అందులో ఒకటి ఏంటి అంటే తత్ సుఖ సుఖిత్వం అనేది ఒక సూత్రం. తత్ అంటే ఇక్కడ భగవంతుడు, సుఖ అంటే సుఖింపజేసినట్లయితే భగవంతుణ్ణి, సుఖిత్వం అంటే ఏమవుతాం, భగవంతుణ్ణి సుఖింపజేస్తే మనం సుఖంగా ఉంటాం, అది సూత్రం. అదే ఇక్కడ చెప్తున్నారు, అన్నిటికీ భోక్త భగవంతుడు. అది కాని విస్మరించి మనం ఎన్ని ప్రయత్నం చేసినా, మరి మీరు అనొచ్చు మరి అనేక మతాలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా మీరు ఏ విధంగా అయితే కృష్ణుని శరణాగతి పొందమంటున్నారో వాళ్ళు కూడా వాళ్ళ మతంలో ఏదో భగవంతుడు అని చెప్పేసి పొందమంటున్నారని అను. మరి వాటి సంగతి ఏంటి? అందుకే ఇది ఏదైతే ఈ జ్ఞానం ఉందో దీన్ని సనాతన ధర్మం అంటారు. దీనికి ఒక మొదలు లేదు. మీరు ఏదైతే చెప్తారో, ఉదాహరణలు ఏదైతే ఇస్తారో మతాలు, అవన్నీ కూడా ఈ కలియుగంలో పుట్టినవే చెప్పాలంటే 1500 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, లేదా 2500 సంవత్సరాలు అలాగా. అలాని అవేవి పనికిరానివని కాదు. అవి ఉన్నవి ఎందుకోసం? వాళ్ళని కూడా తిరిగి కృష్ణ చైతన్యవంతులు చేయడం కోసం. పూర్తిగా వాళ్ళకి నేరుగా నియమ నిబంధనలు పాటించండి, కృష్ణుని ఆరాధించండి అంటే చేయలేరు. కాబట్టి వాళ్ళకి ఒక గ్రంథాలు, వాళ్ళకు ఒక నియమ నిబంధనలు కావాలి. కాబట్టి వాళ్ల కోసం, ఆ ప్రదేశంలో ఉన్న జనం కోసం భగవంతుడు చేసిన ఏర్పాటే ఈ రకరకాల మతాలు. అంతేగాని అవన్నీ పనికిరానివని కాదు. అవన్నీ కూడా కృష్ణ చైతన్యం కోసం ఉన్నవే. తిరిగి వాళ్ళని కృష్ణ చైతన్యవంతులను చేయడం కోసం మెట్లు అన్నమాట. కానీ ఈ కృష్ణ చైతన్యం అనేది నేరుగా తీసుకోవడం ఎలాగా? లిఫ్ట్. మనకి ప్రభుపాదుల వారు కూడా చెప్తుంటారు, ఎవరైనా అదృష్టవంతులైన వాళ్ళు ఏం చేస్తారు, అవన్నీ అష్టాంగ యోగ, హఠయోగ, ధ్యాన యోగ, లేదంటే రకరకాల మతాలు, అన్ని వాటి యొక్క ధర్మాలు, వాటి అన్నింటి గురించి ఆలోచించరు అనమాట. ఎందుకని నేరుగా భగవంతుడు ఎవరో ఇక్కడ చెప్తున్నారు. అనేక ఇతర వాటిలో అయితే మనకి గురువు గురించి తెలుసు, లేదా భగవంతుడి యొక్క రూపము, భగవంతుడు ఎలా ఉంటాడు ఏంటి అన్ని చెప్పడం లేదు. ఆ గ్రంథాల్లో లేవు పూర్తి వివరణ. కానీ ఇక్కడ మనకి కృష్ణుడు ఎక్కడ ఉంటాడు, భగవంతుడు ఎవరు, మనం ఎక్కడికి వెళ్తాం, మరణం తర్వాత ఏం జరుగుతుంది, స్వర్గం నరకం, కేవలం ఇతరులకి స్వర్గం నరకమే తెలుసు, వైకుంఠం గురించి తెలియదు. కాబట్టి అవన్నీ పనికిరానివని మనం అనుకోకూడదు ఎప్పుడు. అది కూడా అపరాధం అవుతుంది ఆ విధంగా అనుకుంటే. చాలా మంది ఏంటంటే ఇతర మతాల వాళ్ళు అందరూ దూషిస్తుంటారు ఇతర మత వేరే వాళ్ళు, అది తప్పు. ఎందుకని భగవంతుడి అనుమతి లేనిది ఏది కూడా రాదనమాట ఈ సృష్టిలోకి. కాబట్టి మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఎలాగా? ఏంటి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది? కృష్ణుడిని కాని సంతృప్తి పరిస్తే అందరూ కూడా సంతృప్తి పరిచినట్లే. మనం చెప్పుకున్నాం ఏంటి, మానవ సేవ మాధవ సేవ కాదని. చాలా మంది అనుకుంటారు అందరికీ సేవ చేయండి, అది మానవ, అది కూడా భగవంతుడి సేవ. కృష్ణుడు ఎక్కడ చెప్పలేదు, వేదాల్లో ఎక్కడ చెప్పలేదు. మీరు జనానికి సేవ చేస్తే కృష్ణుడికి సేవ చేసినట్లు, భగవంతుడికి సేవ చేసినట్లు అనేది ఎక్కడా లేదు. ఇది కేవలం సృష్టించింది, ఏది మానవ సేవే మాధవ సేవ అనేది. వేదాల్లో ఉన్నది కాదు, ఉంటే ఎక్కడుంది చెప్పమను, లేదు ఎక్కడ. కానీ అత్యున్నతంగా అందరికీ సేవ ఏ విధంగా చేయగలం? ఈ కృష్ణ చైతన్యాన్ని మనం ఆచరిస్తూ ఇతరులకు చెప్పినట్లయితే దానివల్ల ప్రతి జీవి, కేవలం మనుషులే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయోజనం పొందగలరు. ఎలాగా? మనం కీర్తన చేయడం వల్ల కొన్ని చెట్లు, జంతువులు, పక్షులు వింటాయి, వాటికి కూడా ప్రయోజనమే, మనుషులకే కాదు. ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని బిగ్గరగా కీర్తిస్తామో అప్పుడు ఎవరైతే వింటారో అది ఏ రకమైన జీవి అయినా ఉండొచ్చు, చెట్టు కానీ లేదా జంతువు కానీ, అన్ని కూడా ప్రయోజనాన్ని పొందుతాయి. అందరూ కూడా నిజానికి, వాస్తవానికి ఇక్కడ ఏం చెప్తున్నారు, వాస్తవానికి ప్రతి జీవి కూడా కృష్ణుడి యొక్క అంశే. కృష్ణుడి యొక్క అంశ కానిది ఏది లేదు. కొంత మీరు అనుకోవచ్చు ముస్లింలు, క్రిస్టియన్లు లేదా బౌద్ధులు, వీళ్ళందరూ వేరే మతాల వాళ్ళ, ప్రస్తుతానికి వేరే మతంలో మతానికి చెందిన వాళ్ళుగా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ వాళ్ళందరూ కూడా జీవులే, వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క అంశలే. వాళ్ళు అనొచ్చు మేము కాదు అని. నువ్వు కాదన్న మాత్రాన కుదరదు. నువ్వు భారతదేశంలో ఉన్నావు అనుకోండి, ఉదాహరణకి నేను భారతీయుని కాదు, నేను భారతీయుని కాదు అన్నంత మాత్రాన కాకుండా పోతావా? పోతావా? అదేవిధంగా నేను కృష్ణుడికి చెందినవాడిని కాదు కాదు అనుకున్నా చెందకుండా పోం. కాకపోతే తాత్కాలికంగా నువ్వు కాదు అనుకుని ఏమనుభవిస్తున్నావు, దుఃఖం అనుభవిస్తున్నావు. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు ఏంటి, భోక్తారాం యజ్ఞ తపస్సం, అన్నిటికీ కూడా నేనే అనుభవించవలసిన వాడిని. కానీ ఎప్పుడైతే నువ్వు విస్మరించి, ఇది విస్మరించి పనిచేస్తావో నువ్వు దుఃఖం అనుభవిస్తావు. కానీ ఇది విన్న తర్వాత కూడా కొంతమంది ఏమంటారు, లేదు లేదు ఇదంతా మీ మతం, మీ మతం వేరు. అది వితండవాదం అనమాట. వాళ్ళకి బుద్ధి ఇంకా వికసించలేదు, అది చాలా సంకుచిత బుద్ధి అనమాట. అది మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, నియమ నిబంధనలు ఉన్నాయి ఏంటి, మద్యం సేవించరాదు, మాదక ద్రవ్యాలు, ఇతరులు ఎవరిని కూడా మాదక ద్రవ్యాలు తీసుకురాదు, వ్యభిచారం, జ్యోదం ఇవన్నీ చేయొద్దు అంటున్నాం, హరినామం చేయమంటున్నాం, ఇతరులు ఎవరికి కూడా హాని కలగదు దీనివల్ల, ఇంకా అందరికీ ప్రయోజనం. కానీ ఏదైతే ఇతరులు చేసేవాటి ఉన్నాయో రకరకాల తక్కువ స్థాయి ఏవైతే ఉన్నాయో అంటే నియమ నిబంధనలు మతాలు కానివ్వండి వాటి వల్ల ఇతరులకు హాని కలిగే అవకాశం ఉంది అలానే అందరూ హాని చేస్తున్నారని కాదు అవకాశం ఉంది అక్కడ తప్పకుండా ఎందుకని వాళ్ళకి పూర్తిగా ఏ అజ్ఞానంలో ఉన్నారు కనుక వాళ్ళకు కొంచెం కొంచెం ఇస్తున్నారు ఇక్కడ ఎవరైతే తెలివైన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ సర్వ ఉన్నతమైనది అన్నింటికంటే ఉన్నతమైన జ్ఞానాన్ని తీసుకోగలరు ఇది శాంతికి సూత్రం శాంతికి సూత్రం ఏంటి ఏంటి సూత్రం శాంతికి కృష్ణుడే అన్నిటికీ భోక్త ఇది సూత్రం అన్నింటికీ అండి మనం ఇంట్లో చేసే చపాతీకి దోశకి మనం ఇంట్లో పుట్టిన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కూడా అనుభవించవలసిన వాడు కృష్ణుడు ఎలా అండి మన ఇంట్లో దోశకి ఎలా కృష్ణుడు భోక్త మన ఇంట్లో వండుతాం అదంతా కూడా కృష్ణుడికి నైవేద్యంగా పెడతాం మన ఇంట్లో అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయి చేత ఏం చేయిస్తాం హరే కృష్ణ చేయిస్తాం ఆ అబ్బాయిని కూడా భక్తుడిని చేస్తాం అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయిని కూడా భక్తురాలను చేస్తాం అదేవిధంగా మనకు ధనం వచ్చింది దాని ద్వారా కృష్ణ చైతన్యం ప్రచారమయ్యే విధంగా ఉపయోగిస్తాం ఇంకా బంధువులు ఉన్నారు వాళ్ళకి ప్రచారం చేస్తాం స్నేహితులు ఉన్నారు వాళ్ళని కూడా కృష్ణ చైతన్యవంతులుగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం వాళ్ళకి భగవద్గీత ఇస్తాం చదవమంటాం ఈ విధంగా ఉపయోగించాలి అది నిజానికి కృష్ణుడికి ఆనందాన్ని ఇచ్చేది ఎప్పుడైతే కృష్ణుడు ఆనందిస్తారో మనం చేసే పనుల పట్ల మనం కూడా సహజంగా ఆనందం వస్తుంది ఎప్పుడైతే ఇక్కడ రహస్యం ఏంటంటే కృష్ణుడికి ఆనందం గురించి మనం ఆలోచించడం మొదలు పెడితే కృష్ణుడు ఏం చేస్తాడు మన ఆనందం గురించి ఆలోచించడం మొదలు పెడతాడు అది భక్తిలో ఉన్న రహస్యం మనం అనుకోకూడదు అనమాట చాలా మంది అనుకుంటారు అదేంటి కృష్ణుడు ఆనందం గురించి చూస్తే మన ఆనందం సంగతి ఏంటని తెలియదు అనమాట వాళ్ళకి కానీ ఇది రహస్యం ఏంటి ఎప్పుడైతే మీరు కృష్ణుడు ఆనందం గురించి ఆలోచించడం మొదలు పెట్టారో కృష్ణుడు మీకంటే ఎక్కువగా మనకంటే ఎక్కువగా మన ఆనందం గురించి ఆలోచిస్తాడు మనం కృష్ణుడి గురించి ఎక్కువగా ఆలోచించలేం ఎందుకని మనకున్న బుద్ధి జ్ఞానం చాలా కొంచెమే కృష్ణుడికి అనంతమైన బుద్ధి అనంతమైన జ్ఞానం అనంతమైన సంపదలు ఉన్నాయి మరి ఆయన ఇవ్వడం మొదలు పెడితే మన చేతులు రెండు సరిపోవు తీసుకోవడానికి మనం ఎంత ఇవ్వగలం రెండు చేతులతో కొంచెం కొంచెం ఆయనకు అనంతమైన చేతులు మన విశ్వరూపంలో కృష్ణుడికి అనంతమైన చేతులు అనంతమైన బాహువులు అనంతమైన తలలు ఉన్నాయి మరి ఏమి ఇవ్వగలం మనం ఒక చేతితోటి రెండు చేతులతోటి కానీ కృష్ణుడు ఇవ్వడం మొదలు పెడితే అన్ని చేతులతోటి మనం తీసుకోలేం అది రహస్యం అనమాట కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఏదో చెప్తుంటారు నిజానికి అది అంత జరుగుతుందని కానీ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది మనం శరీర చేతనతో ఉన్నంత కాలం జరగదు నేను శరీరాన్ని అని కూడా జరగదు ఎప్పుడైతే ఈ సాధన ఏంటి సాధన ఆధ్యాత్మిక సాధన ఇది ఆత్మతో అనుభవించేది కానీ శరీరంతో అనుభవించేది కాదు ఏది కృష్ణ చైతన్యం కృష్ణ భక్తి రసభావన అనేది ఆత్మ ద్వారా అనుభవించేది దానికి ఏం చేయాలి మొట్టమొదట అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏంటి కృష్ణుడు ఎవరికి పక్షపాతి కాదు కనుక ఎవరైతే కృష్ణ భక్తి భావనలో వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మ నిర్వహణపైనే వాళ్ళ భక్తిలో పురోభివృద్ధి అనేది ఉన్నది అని చెప్తున్నారు విద్యుక్త ధర్మాలు ఏంటి కృష్ణ భక్తిలో అంటే మనం చేయవలసిన ధర్మాలు ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రం జపించడం మన యొక్క శక్తి కొలది దాంతోపాటుగా నియమ నిబంధనలు ఏంటి వ్యభిచరించరాదు జూదం ఆడరాదు ఈ విధంగా నాలుగు నిషేధాలు దాంతోపాటుగా ప్రతిరోజు మనం కృష్ణుడికి అర్పించిన దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇవన్నీ మనం ఎంతగా అయితే పాటిస్తుంటామో మనం అంతగా భక్తిలో పురోభివృద్ధి అనేది సాధిస్తాం అంతేగాని నేను వస్తున్నాను మీరు చెప్పినట్లుగా నేను చేస్తున్నానండి హరే కృష్ణ మహామంత్రం కానీ ఏంటి నాలో ఏం కలగడం లేదు మరి మనం ప్రసాదం తినడం లేదు మనం ఏది పెడితే అది మన ఆనందం కోసం తినేస్తున్నాం నాలుగు నియమాలు పాటించాం మరి ఏ విధంగా మరి ముందుకు వెళ్ళగలం ఇంకా జూదము లేదా వ్యభిచారము మాంస భక్షణం వీటిలో ఇంకా నిమగ్నం అయి ఉన్నాం అనుకోండి అప్పుడు ఏ విధంగా మరి అంటే అవన్నీ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి మనం శరీరం అనే భావనలో ఇంకా ఉన్నామనే అర్థం మరి అవన్నీ ఒక్కసారిగా పోతాయా తొలగిపోతాయా అంటే పోవు అందువల్లనే మొట్టమొదటి చేయవలసింది ఏంటి హరే కృష్ణ మహామంత్రం జపించడం మొదలు పెట్టాలి దానివల్ల ఎప్పుడైతే మనం ఈ మహామంత్రం జపించడం మొదలు పెడతామో దానివల్ల హరినామం నుంచి మనకి ఆధ్యాత్మిక శక్తి అనేది వస్తుంది కృష్ణుడు హరినామం అంటే కృష్ణుడు కృష్ణుడు మనకి కృప ఇస్తాడు ఏంటి శక్తిని ఇస్తాడు ఎటువంటి శక్తిని ఈ నియమ నిబంధనలు పాటించగలిగే శక్తిని కానీ మనం మాత్రం ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి అప్పుడు మెల్లగా ఈ నియమ నిబంధనలు పాటించగలం. ఆ విధంగా భక్తిలో పూర్వభివృద్ధి అనేది సాధించగలం. ఇంకా ఇక్కడ చెప్తున్నారు, భక్తి యోగమునందలి సంపూర్ణత్వం ఒక్కటే మనుజునకు శాంతిని కూర్చగలదు. ఇది మన మనసులో నాటుకుపోవాలండి. ఏంటి, భక్తి యోగంలో సంపూర్ణత్వం ఒకటే మనుజునికి శాంతి ఇవ్వగలదు. ఇంకా ఏది మార్గం లేదు శాంతికి, వేరే మార్గం లేదు. మనం అనుకోవచ్చు ధనం ఉంటే శాంతిగా ఉంటాం, లేదా సంపద ఉంటే, పేరు ప్రఖ్యాతులు ఉంటే. కాదు, ఆయన శాస్త్రం అలా చెప్పడం లేదు. భక్తి యోగంలో సంపూర్ణత్వం అంటే, భక్తి యోగంలో సంపూర్ణత్వం అంటే కృష్ణుడికి సంపూర్ణంగా శరణాగతి పొంది ప్రతి ఒక్కటి కృష్ణుడి ఆనందం కోసమే ఎప్పుడైతే మనం ఉపయోగించడం మొదలు పెడతామో ప్రతి ఒక్కటి. ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఇందులో అన్నీ ఉన్నాయండి. ఏదో కేవలం రోజులో 10 నిమిషాలనో లేదా కొంత ధనం మాత్రమే కృష్ణుడు కాదు, ప్రతిది కూడా మనకు కనిపించే ప్రతిది కూడాను కృష్ణుడిదే. మనదేది లేదు ఇక్కడ చివరికి ఈ దేహం కూడా. కొంతమంది ఇలా చెప్తారు, ఇవన్నీ కూడా ఏవి మీకు కాదంటారు, మళ్ళీ వాళ్ళు ఇంద్రియ భోగం చేయడం మొదలు పెడతారు. కేవలం మాట్లాడడం కోసం మాత్రమే వాడుకుంటారనమాట కృష్ణుడు చెప్పింది, ఆచరణలో పెట్టరు. అది ఉపయోగం లేదు అలా మాట్లాడడం వల్ల. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. ఒక రోజులో ఇది సంభవం కాదు, అన్ని చేయలేము ఒకరోజు, కానీ మొదలు పెట్టాలన్నమాట. దేంతో మొదలు పెట్టాలి? సేవన్ ముఖేహి జిహ్వాదవ్, నాలుగుతో మొదలు పెట్టాలి మొట్టమొదట. నాలుగు ఏం చేస్తుంది? నాలుగు రెండు పనులు చేస్తుంది. ఒకటి మాట్లాడుతుంది, రెండు తింటుంది, రుచిస్తుంది, తింటుంది కదా. మాట్లాడేది కృష్ణుడి గురించి మాట్లాడాలి, కృష్ణుడి నామం జపించాలి, ఇందులో ఏమీ ఖర్చు లేదు. అదేవిధంగా తినాలి. ఏంటి, కృష్ణుడికి అర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇందులో ఎలాగో మనం రోజు వండుతాం ఇంట్లో తినడం కోసం, కానీ మనం రుచి చూడకూడదు, కృష్ణుడు మొట్టమొదటి రుచి చూడాలి. రుచి చూడడం కూడా మనం భోక్తాన్ని అనుభవించడమే, అది కూడా మనం భోక్తాన్ని అనుకుంటున్నాం. మనం నాలుగు కోసం తయారు చేసుకుంటున్నాం కాదు, కృష్ణుడు నాలుగు కోసం, కృష్ణుడు ఆనందం కోసం తయారు చేయాలి. ఇది మొదలన్నమాట. ఎవరైతే ఒకటి మాత్రం ఏంటిది ఖచ్చితంగా చెప్పగలం, ఏంటి, ఎవరైతే రోజు హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ ప్రసాదాన్ని మాత్రమే తీసుకుంటారో వాళ్ళు చాలా త్వరగా ఈ కృష్ణ భక్తి భావంలో ఉన్న దివ్యానందాన్ని అనుభవించగలరు. ఏంటి, రెండు చేయాలి. ఒకటి, ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రం జపించడం తప్పకుండా, క్రమం తప్పకుండా. రెండోది ప్రసాదం మాత్రమే తీసుకోవడం, కృష్ణుడు కల్పించింది మాత్రం. ఎవరైతే చేస్తారో వాళ్ళు చాలా త్వరగా, ఎంత త్వరగా అంటే అది మీరు ఎంత తీవ్రంగా చేస్తారో అంత త్వరగా ఈ కృష్ణ భక్తి రసభావాన్ని, ఆనందాన్ని, దివ్య ఆనందాన్ని అనుభవించగలరు. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. ఏంటి శాంతికి సూత్రం? కృష్ణుడే భోక్త. భోక్త అంటే అన్నింటినీ అనుభవించడానికి ఉన్నవాడు. మనం దేన్ని అనుభవించడానికి మనం లేము, దేన్ని కూడా సృష్టిలో ఏది కూడా. ఒకవేళ ఏదైతే మనం అనుభవించడానికి ఉందో అదేంటది? అది కృష్ణుడు ఇచ్చింది ప్రసాదం మాత్రమే. ప్రసాదం అంటే కృప. మనకి ధనం ఇస్తున్నాడు కృష్ణుడు, వాడుకోవచ్చు, కానీ అలా అని అది మన ఆనందం కోసం వాడకూడదు, కృష్ణుడి కోసం ఉపయోగించాలి. అలానే మనం ఏమి తినకుండా తాగకుండా ఉండాలా? కాదు. అందుకే కృష్ణుడికి ఇచ్చిన దాన్ని, ప్రసాదాన్ని తీసుకోవచ్చు. అలానే మనం ఇక్కడ మీరందరూ సన్యాసులు అయిపోండి అని చెప్పడం లేదు. ఇక్కడ వివాహం చేసుకోండి, కానీ వివాహం ఎందుకోసం? కృష్ణ చైతన్యవంతులైన సంతానం కోసం, కృష్ణ చైతన్యంలో మనం ముందరకెళ్ళడం కోసం వివాహం. అంతేగాని మన ఇంద్రియ భోగం కోసం కాదు వివాహం ఉంది. మైథున సుఖం, కేవలం మైథున సుఖం కోసం కాదు. కలియుగంలో ఎలా అయిపోయిందంటే, కలియుగం భాగవతం చెప్తుంది, దాంపత్యం రతిమేవహి. కలియుగంలో వివాహం ఎందుకు చేసుకుంటారు? కేవలం మైథున సుఖం పొందొచ్చనే ఆలోచనతోనే చేసుకుంటారు, లేదంటే అవసరం లేదు, బయట కూడా దొరుకుతుంది కదా అనుకుంటారు అన్నమాట. అందుకే కొన్ని దేశాలు ఏంటి, ఇది బయట కూడా విడిగా దొరుకుతుంది వివాహం లేకుండా, కాబట్టి మనకి ఇంకా వివాహమే అవసరం లేదు. అమెరికా లాంటి దేశాల్లో ఇదే జరుగుతుంది. కానీ అక్కడ విపరీతమైన మనశ్శాంతి అనేది ఎవరికీ లేదు. అక్కడ భౌతికంగా అనేక సదుపాయాలు ఉన్నాయి, కానీ మనశ్శాంతి ఉందా? లేదు. ఎందుకు? కారణం ఇదే. ఎందుకని? ప్రభుపాద వారు చెప్తారు, భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణ చైతన్యవంతులే అని. మరి అందరూ కృష్ణ చైతన్యవంతులా అంటే స్థూలంగా కాదు, సూక్ష్మంగా చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడు ఉన్నారనేది నమ్మకం ఉంది. మనకిచ్చింది అంతా కూడా భగవంతుడిదే అనే నమ్మకం ఉంది ఇక్కడ ఉన్న జనం. ఆ విధంగా అన్నమాట. అందరూ నేరుగా కృష్ణుడు భగవంతుడు, కృష్ణుడికి శరణాగతి అందరూ పొందకపోవచ్చు, అందరూ నామం చేయకపోవచ్చు, కానీ అందరిలో నమ్మకం ఉంది ఏంటి, భగవంతుడు ఇస్తే వచ్చింది, భగవంతుడిది ఇదంతా కూడా, మనం తాత్కాలికమే, మనం నిమిత్త మాత్రులమే, మనకి మనది ఇదంతా మంది కాదు అని. అందువలన కనీసం భారతదేశంలో ఈ రోజు కూడా కొంచెమైనా శాంతి అనేది ఉందంటే కారణం అది. కానీ అది పూర్తిగా దివ్య ఆనందానికి దారి తీయాలంటే, దివ్య ఆనందం పొందడం మొదలు పెట్టాలంటే ఏం చేయాలి, ఇది తెలుసుకోవాలి. ఈ శాంతి సూత్రం ఏంటి, కృష్ణుడే అన్నిటికీ భోక్త, కృష్ణుడే అన్ని అనుభవించవలసిన వాడు, మనం కాదు. ఆ విధంగా మనం కేవలం తెలుసుకోవడం కాకుండా ఆచరణలో పెట్టడం కూడా ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో, అప్పుడు నిజంగా కృష్ణుడు కూడా మనకి దివ్య ఆనందం ఇవ్వడం మొదలు పెడతాడు. ఎందుకంటే మనం కృష్ణుడి ఆనందం కోసం ఆలోచిస్తున్నాం, కృష్ణుడు కూడా మన ఆనందం గురించి ఆలోచిస్తాడు. అలా అని కృష్ణుడు మన ఆనందం గురించి ఆలోచించాలని మనం చేయకూడదు. మళ్ళీ అది కూడా భోగమే, మనం ఆనందం గురించి ఆలోచించినట్లే అది కూడా. కాబట్టి కృష్ణుడి ఆనందం గురించి మాత్రమే ఆలోచించాలి, అప్పుడు మిగతావన్నీ ఆయనకు వదిలేయడమే సహజంగా. అన్ని కూడా ఏం జరగాలో మనకి అవన్నీ ఆయన చూసుకుంటాడు. కానీ ఆ విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాసం, ఆ విధంగా చేయడం, ఇవన్నీ మనకి ఎలా వస్తాయి, మనకి ఇప్పుడు చేయడం లేదు, మనకి అవన్నీ తెలియదు, ఎలాగండి మరి చేయడం, నైవేద్యం పెట్టడం తెలియదు, కీర్తన చేయడం తెలియదు, అర్థం చేసుకోవడం తెలియదు, మరి ఎలాగా మనం ఇవన్నీ కూడా తెలుసుకోవడం. సాంగత్యం, ఎవరైతే ఆ విధంగా ఆచరిస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుని, వాళ్ళని సేవించి, వాళ్ళని ప్రశ్నించి, తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా, వాళ్ళని ప్రశ్నించి, వాళ్ళని చూసి, వాళ్ళకి సేవ చేసి, వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదొకటే మార్గం, ఇంకేం మార్గం లేదు. అదే ప్రపంచ శాంతికి మార్గం కూడా. కాకపోతే ఇది వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది అందరికి, అదేంటి కృష్ణుడే పొందాలా, ఇంకేమి మార్గం లేదని. శాస్త్రం చెప్తుంది, కృష్ణుడు చెప్తున్నాడు, భగవంతుడు చెప్తున్నాడు, ఇదే మార్గం, ఇంకా వేరే మార్గం లేదని. ప్రభుపాదుల వారు కూడా ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు కూడా ఇదే చెప్పేవాళ్ళు. వాళ్ళందరికీ ఆశ్చర్యకరంగా, విచిత్రంగా, విడ్డూరంగా అనిపించేది, కానీ అదే పరమ సత్యం. ఇంకా వేరే ఎన్ని చెప్పుకున్నా కూడా అవన్నీ కూడా మోసపూరితమైనవే, నిజమైనవి కాదు. అదృష్టవంతులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ఆచరిస్తారు. తెలివైన వాళ్ళు, ఎవరికైతే అవన్నీ ఉండవో వాళ్ళు ఇంకా ఏదైతే పూర్వపు అలవాట్లు ఉన్నాయో అవే కొనసాగిస్తూ ఉంటారు. పర్యవసానం ఏంటి, దుఃఖాలయం అశాశ్వతం. హరే కృష్ణ. ప్రశ్నలు సూచనలు మీ ప్రశ్న ఏంటి, ప్రతి ఒక్కళ్ళలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి, భగవంతుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే అవుతుంది కదా అనేది ఇక్కడ ప్రశ్న. మంచి ప్రశ్న, చాలా మంది ఇదే చెప్తుంటారు అన్న, మంచి ప్రశ్న ఇది. కానీ అందరిలో ఉన్నాడు భగవంతుడు, కానీ అందరిలో ఉన్నా అక్కడ మనం ఇచ్చేది భగవంతుడు తీసుకోవడం లేదు కదా. ఇంకా భగవంతుడు చెప్పలేదు ఆ విధంగా నాకు సేవ చేయమని. కృష్ణుడు నాకు అందరిలో ఉన్నారు కాబట్టి అందరికీ సేవ చేస్తే నాకు సేవ చేసినట్లుగా అవుతుందని చెప్పలేదు. అది ఒకటి, అనేకమైన కారణాలు చెప్పొచ్చు ఇది కాదని చెప్పడానికి. ఒకటి అలా చెప్పలేదు, రెండోది ఒకవేళ మీరు అని అనుకున్నా అక్కడ ఉన్న భగవంతుడు మీరు ఇచ్చేది తీసుకోవడానికి సిద్ధంగా లేడు కదా. అది భగవంతుడికి చెందడం లేదు కదా, అది ఎవరు ఉపయోగిస్తున్నారు, ఆ జీవుడు ఉపయోగిస్తాడు. నిజానికి భగవంతుడి కోసం మనం ఉదాహరణ చెప్పండి, ఏం చేస్తారు మీరు ఇతరుల కోసం, ఏదన్నా ఒక ఉదాహరణ చెప్పండి ఇతరుల కోసం మీరు ఏ విధంగా సేవ చేస్తారు జనానికి. అన్నదానం అన్నారు అంటే వాళ్ళకి ఆకలిగా ఉంది మీరు ఆహారం ఇస్తారంటారు, మంచిది బాగానే ఉంది. ఇప్పుడు ఆకలిగా ఉంది ఆహారం ఇచ్చారు, తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఆకలిగా ఉంటుంది, అతను మళ్ళీ అలానే ఉంటాడు, అప్పుడు మీరు వెళ్ళి నిలుపుగలరా, అప్పటికి మీరు ఉంటారో ఉండరో తెలియదు, అప్పుడు ఏంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మనం కృష్ణుడికి చేస్తే కృష్ణుడు అందరిని చూసుకుంటాడు. నిజానికి మనల్ని చూసుకుంటుంది కృష్ణుడే, ఎవరైతే ఆకలిగా ఉన్నారో అతను కూడా కృష్ణుడు చూసుకుంటున్నాడు. కావాలనే కృష్ణుడికి కృష్ణుడు ఆ వ్యక్తికి అటువంటి స్థితి ఇచ్చాడు. ఎందుకని, మనం చేసిన పూర్వజన్మలో చేసిన కర్మ వలన. అంతేగాని కావాలని ఎవరు కూడా కృష్ణుడిని ఏంటి కరువు కాటకాల్లో ముంచేయడు అన్నమాట జనాన్ని. మనం అటువంటి కర్మ పూర్వం చేశాం కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాం.
లేదంటే ఆంధ్రదేశంలో అందరూ ఒకేసారి కరువు అనుభవించట్లేదు కదా, లేదా దేశం మొత్తం ఒకేసారి కరువు రావడం లేదే, ఎందుకని కొందరికి వస్తుంది కొందరికి రావడం లేదు, వాళ్ళ యొక్క కర్మే. అందువలన మనం ఏం చెప్తున్నాం, కర్మని అలా వదిలేయకుండా వాళ్ళ కర్మ నుంచి బయటపడే మార్గం ఏంటి, కృష్ణుని శరణాగతి పొందడం. మిగతా మీరు ఆహారం ఇవ్వండి లేదా దుస్తులు ఇవ్వండి, అది తాత్కాలిక ఉపశమనం. వాళ్ళకి ఒక రోజు రెండు రోజులు లేదా ఒక సంవత్సరం లేదా ఈ జీవితాంతం మీరు చేశారనుకుందాం అనుకోండి, వచ్చే జన్మలో వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఆహారం ఇచ్చారు బాగానే ఉన్నారు, ఈ జన్మలో ఏదో అతను చేసుకునే చేసుకున్నాడు పాపం పుణ్యం, తర్వాత అతను పాపం చేశాడు అనుకున్నాం, ఏ జంతు జన్మ ఎత్తాడు, అప్పుడు మీరు ఎలా కాపాడగలుగుతుంది, అసలు అది ఎలా సేవ అవుతుంది? మరి దిగజారిపోయాడు మనం చేయడం వల్ల, మరి ఏంటి దానికి పరిష్కారం? అలా చేయడం వలన కృష్ణుడు ఆనందిస్తాడా అంటే ఆనందించడు. ఈ వ్యక్తి తిరిగి ప్రతి ఒక్కడు కూడా తిరిగి నా దగ్గరికి రావాలని కోరుకుంటాడు. అందువల్ల ఏమని చెప్తున్నావు, అందరికంటే ఉన్నతమైన సేవ ఏంటి, అందరినీ కూడా కృష్ణ చైతన్యవంతులుగా చేయడం. కావాలంటే మీరు వాళ్ళకి ఆకలిగా ఉంటే ప్రసాదం ఇచ్చి కృష్ణుడి గురించి చెప్పి కృష్ణ చైతన్యవంతులుగా తయారు చేయండి. దానివలన అతనికి కూడా బుద్ధి వికసించి ఇంకెప్పుడు కూడా తప్పు చేయడు, అదేవిధంగా కృష్ణుడి వైపు వెళ్లే మార్గంలో ముందుకెళ్తాడు అన్నమాట. కానీ ఇవేమీ మనం చెప్పకుండా కేవలం ఆహారం ఇస్తే అతను మళ్ళీ అతనికి ఏదైతే ప్రవృత్తి ఉందో, అతను దొంగ అయితే దొంగ లేదా దొర అయితే దొర లేదా రాజకీయం అయితే ఏదో ఒకటి మళ్ళీ అతను ప్రవృత్తిలో అతనికి వెళ్ళిపోతుంటాడు, అతను మారే అవకాశం లేదు. అంతే కదా, ఇంతేనా ఏమైనా మార్పు ఉందంటారు ఇందులో, ఇదే కదా జరిగేది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు ఈ కర్మ చక్రంలోంచి బయటపడే మార్గాన్ని ఇస్తున్నాం. పాపం కాని పుణ్యం కాని రెండు కూడా బంధించేవే, కానీ కృష్ణ భక్తి అనేది ఈ రెండింటికి అతీతమైంది. పాపం ఉండదు పుణ్యం ఉండదు, పాపం చేస్తే నరకానికి పుణ్యం చేస్తే స్వర్గానికి, రెండు ఏది చేసినా కూడా మళ్ళీ భూమి మీదకి రావాలి. కానీ కృష్ణ భక్తి ఎవరైతే సాధన చేస్తుంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, గోలోక బృందం వైకుంఠం, యద్గత్వా నా నివర్తంతే తద్ధామం పరమం మమ, అక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి కష్టాలు పడే అవసరం లేదు. మనం ఇవంతా చెప్తే ఆ ఇవన్నీ ఎవరు చూశారు, ఇప్పుడు సంగతి చూడండి మీరు అంటారు. మనం అనేక జన్మల్లో అవన్నీ అనుభవించాం, మళ్ళీ మనిషి జన్మ ఇచ్చాడు భగవంతుడు, కానీ మళ్ళీ ఇప్పుడు కూడా ఆ జన్మను వృధా చేసుకుంటూ ఏదో సంఘసేవను లేదా మన ఇంద్రియ భోగం కోసం, మన సంపద పెంచుకోవడం, మనం గొప్ప వ్యక్తులు అవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అది అనేక జన్మలో జరిగిపోయింది, అనేక మంది మనకి ఇలాగే చెప్పారు కూడా, అయినా వినలేదు మనం. కాబట్టి మళ్ళీ కృష్ణుడు అవకాశం ఇస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటి, తెలివైన వాళ్ళు అదృష్టవంతులు దీన్ని వెంటనే తీసుకుంటారు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది ఇంకా చాలా సులభం కలియుగంలో. ఈ ఇప్పుడు చైతన్య మహాప్రభు ఇచ్చేది హరినామ సంకీర్తనలో ముందరకెళ్ళడం, భక్తిలో కృష్ణుని చేరుకోవడం చాలా సులభమైన మార్గం. యజ్ఞయాగాదులు విగ్రహారాధన ఏదేదో చేయాల్సిన పనులు, కేవలం హరే కృష్ణ మహామంత్రం జపించడం, ఇందులో ఎటువంటి కష్టం లేదు. నామం కీర్తించాలి, దాన్ని వినాలి, శ్రవణం కీర్తనం. హరే కృష్ణ శ్రీల ప్రభుపాదకీ జయ, శ్రీమద్ భగవద్గీతకీ జయ.